ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు మీరు లవ్ ట లవ్ కార్యక్రమాన్ని విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. భగవంతుడు భూమిపైన దేహదారి అయి రావటానికి తల్లిదండ్రులను ఎంపిక చేసుకోవాలి. స్వామి తల్లికి ఎంత ప్రాధాన్యతను ఇస్తారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇంకొక రెండు రోజుల్లో సాయి భక్తులంతా విశ్వవ్యాప్తంగా మే 6వ తేదీన ఈశ్వరమ్మ దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్వామికి ఈశ్వరమ్మ గారి పట్ల ఉన్న ప్రేమ, ఈశ్వరమ్మ గారికి స్వామి పట్ల ఉండే వాత్సల్యం ఎంతో అపురూపమైనవి. మాతృమూర్తి ఈశ్వరమ్మగారి గుణగణాలను, వ్యక్తిత్వాన్ని స్వామి ఎన్నో మార్లు కొడియాడారు. ఆమె నిస్వార్థమైన గుణము, సరళమైన స్వభావము ఆమెను స్వామికి, స్వామి దగ్గరికి వచ్చే భక్తులకి మరింత చేరువు చేసింది. ఈనాడు మనం కొన్ని సంఘటనలు ఆమె దివ్య జీవితం నుండి తెలుసుకుంటూ స్వామి భక్తులు ఆమెతో మెలిగిన వారు ఆమె గురించి వారి అభిప్రాయాలు ఎలా తెలుపుతారో మనం విందాం. ముందుగా స్వామివారు 2001లో ఈశ్వరమ్మ దినోత్సవం నాడు తమ ఉపన్యాసంలో ఈ విధంగా చెప్పారు. ఈశ్వరమ్మను నా తల్లిగా నేనే నిర్ణయించుకున్నాను. అదే మాతృశ్రీ ఈశ్వరమ్మకు నాకు గల దివ్యానుబంధం అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు. 2001వ సంవత్సరం మే నెల 6వ తేదీన మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి నాడు స్వామి చేసిన ప్రకటన ఇది. మాతృశ్రీ ఈశ్వరమ్మ వ్యక్తిత్వం, గుణగణాలు ఎంతటి మహోన్నతమైనవో, ఎంతటి మహత్తరమైనవో స్వామి ఆ సందర్భంలో వివరించారు. మరి స్వామివారి చిరకాల భక్తులు, కుప్పం వాస్తవ్యులైన శ్రీమతి విజయకుమారి గారు స్వామి తల్లిగారైన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి గురించి ఏమి చెప్తున్నారో విందాం. అంతేకాకుండా అసలు స్వామిని భగవంతుడు అని మొట్టమొదటిగా ఎప్పుడు విజయమ్మ గారు నమ్మారు అనే విషయాన్ని మనం ముందు ముందు తెలుసుకోబోతాం. అంతకన్నా ముందు మనం ఇంకొన్ని విషయాల్లోకి ప్రయాణిద్దాం. ముంబైకి చెందిన పాత్రికేయులు ఒకరు 1970 డిసెంబర్ 31 నాడు బాబాను కలిశారు. ఆయన అడిగిన ఓ ప్రశ్నకు జవాబిస్తూ భగవాన్ బాబావారు నిర్ద్వంద్వంగా ఇలా ప్రకటించారు, నేను జన్మ ఎత్తాలనుకున్నప్పుడే నాకు కాబోయే తల్లిని ఎంపిక చేసుకున్నాను. సామాన్య మానవులు తమకు కాబోయే భర్తనో భార్యనో మాత్రమే ఎంపిక చేసుకోగలరు. రామావతారంలోనూ కృష్ణావతారంలోనూ కూడా కొడుకే తల్లిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇప్పటి ఈ జన్మకు గాని నాటి అవతారాలకు గాని నిర్దేశితమైన కర్తవ్యం ఒక్కటే, అందరినీ ప్రేమను పంచడం, అందరికీ ప్రేమను పంచడం, ప్రేమభావాన్ని పెంపొందించడం, ధర్మం తప్పకుండా జీవించేలా మానవాళిని ప్రోత్సహించడం. ఈశ్వరమ్మ మధ్య వయస్కురాలైన గ్రామీణురాలు, సామాన్య గృహిణి, చదువు లేకపోయినా ఎంతో తెలివైనది, అందరి పట్ల ప్రేమతో సహానుభూతితో మెలిగే పరమ పావనమూర్తి. ఆమెది ఎంతో సున్నితమైన మనస్సు. నిరాడంబరమైన తన నడవడిక వల్ల ప్రతి ఒక్కరికి తలలో నాలుకయ్యింది. ఊరివారంతా ఆమెను తల్లిగా గౌరవించారు. అవతారమూర్తికి జన్మనిచ్చిన తల్లిగా ఆమె పాత్ర చారిత్రాత్మకమైనది. అయినా ఆమెలో ఇసుమంతైన గర్వంగాని అహంకారంగాని లేవు. మాయను అధిగమించి మాధవుడిని చేరుకోవడానికి ఇతర సాధకుల వలనే ఆమె కూడా ఆత్మసాక్షాత్కార మార్గంలో ప్రయాసకు ఒరుస్తూ సాగిపోయింది. మరి విజయమ్మగారి మాటల్లో ఇప్పుడు ఈశ్వరమ్మగారు ఏ విధంగా స్వామిని దైవంగా కొలిచేవారో ఒక్కసారి విందామా?
నిజం చెప్పాలంటే ఈశ్వరమ్మగారిని చూడంగానే చెయ్యెత్తి మొక్కాలన్న భావం వెంటనే మనలో కలుగుతుంది. అది అనుకున్నాను, ఎందుకు ఈమెను చూడంగానే అలాంటి భావం కలుగుతుంది అని అనుకున్నప్పుడు, ఆమె సామాన్యురాలు కాదు, మహాసాధ్వి, చల్లని తల్లి, ఆమె ఈశ్వరునికి అమ్మ, ఈశ్వరమ్మ కాబట్టి ఆమెను చూడంగానే అటువంటి భావం రావటం అనేది సహజమైనటువంటిది. ఈశ్వరమ్మ గారు మామూలుగా నడుచొస్తుంటే ఎంతో నెమ్మదిగా నిమ్మలంగా నడుచొచ్చేవారు, తల వంచుకొని నడుచొచ్చేవారు. ఎప్పుడు గాని తల అలా పైకెత్తుకొని గాని గబగబా నడుచొచ్చేవారు కాదు. ఆమె మాట గాని ఆమె యొక్క నవ్వు గాని ఎంతో ఒక చూడంగానే ఒక మనకు ఒక ఆనందాన్ని అందించేది అన్నమాట. అలా నెమ్మదిగా ఆమె నడుచొస్తుంటే ఎవరైనా పలకరించారంటే ఎంత చక్కగా ప్రేమగా వారితో పలకరించి నోటి నిండా పలుకుతూ కలకల నవ్వుకుంటూ మాట్లాడేవారు. స్వామి అన్నారు, నీకు ఏం కావాలో చెప్పు, నాకేం వద్దు స్వామి, నువ్వు ఇస్తున్నావు కదా, నాకు ఇంకేం కావాలి, అన్నీ ఉంది, నాకేం అక్కర్లేదు అనేవారు. అదే అనేవారు, ఢిల్లీకి నవాబైనా తల్లికి బిడ్డేనమ్మా అని అంటూ మీరందరూ దేవుడో దేవుడో అని ఆయన మెచ్చుకుంటూ, ఆయన దేవుడే, నేను ఒప్పుకుంటాను లేదని చెప్పలేదు, అయినా నాకెందుకో భయం వేస్తుంది విజయమ్మ, ఆయన అలా తిరుగుతున్నారు కదా, ఎవరు ఏం చేస్తారో, ఏ నిమిషంలో ఏం చేస్తారు అని చెప్పాను. సహజమ్మ, ఆ తల్లి అనురాగం అలాంటిది, ఆ తల్లి వాత్సల్యం అలాంటిదమ్మా, ఆ దానికి ఇంకా మాటలే లేవు అని చెప్పేవారు. తర్వాత ఏం చేశారు, ఒకసారి ఇలాగే మాట్లాడుతూ తిరుగుతున్నాం, ఈశ్వరమ్మ గారు వచ్చారు. మళ్ళీ ఆ పిల్లలందరూ కూర్చోబెట్టి పిల్లలు చూస్తే మహా ఇష్టం, పిల్లలందరూ కూర్చోబెట్టుకుని మేమేదో కథలు చెప్పుకుంటే అందరూ పట్టుకున్నారు. అవగారు అవగారు, మాకు మళ్ళీ స్వామి కథలు చెప్పరా, ఏమైనా చెప్పరా, మీరు స్వామిని దేవుడని ఎట్లా నమ్ముతారు, ఏం చేశారు దేవుడు మీకు అని అనేవారు. అంటే ఆమె ఒక్క నిమిషం ఆశ్చర్యపోయారు, ఈ పిల్లలేంటి, ఈ మాట అడుగుతున్నారేమిటి అని అలా చూస్తూ ఆమె ఒక్క నిమిషం అలా యోచన చేసి, నిజమేనమ్మా, నేను దేవుడిని పెద్దగా పట్టించుకోలేదు, దేవుడని తెలుసు, మా మామగారు చెప్పారు కదా, గంధం వస్తున్నాడు, ఈశ్వరుడే నీ గర్భం నుంచి ఉద్భవిస్తున్నాడు అని కొండమరాజు గారు చెప్పారు, అవన్నీ నిజమని తెలుసు, అయినా ఎందుకు నాకు ఆయన్ని అలా చూడాలంటే భయం వేసేదమ్మా, కాబట్టి చూసేదాన్ని కాదని అప్పుడు అడిగారు. సరే చెప్పండి, మీకు ఎట్లా ఇదైందంటే, మొట్టమొదట నాకంత భక్తి ఉండేది కాదు, ఆయన దేవుడన్న ఒక ఆసక్తి గాని ఆ యొక్క భావన గాని వచ్చేది కాదు. తర్వాత తర్వాత భక్తులందరూ ఎక్కువ రాను రాను రాను, స్వామి చేస్తున్న మహిమలు అవన్నీ చూస్తుంటే కొద్దిగా భగవంతుడే అన్నమాట వచ్చేది. కానీ ఇంట్లో మాత్రం అతని ఇంటికి రాగానే వెంకమ్మ తండ్రి గారు అంటే గుడమబ్బాయి గారు బాగా కోప్పడేవారు. నువ్వేంటి ఇలా తిరుగుతున్నావు, అలా చేస్తున్నావు, నువ్వు దేవుడైనా అని కూడా ఆ కాలంలో ఆ టైంలో అడిగారు. అప్పటికింకా అవతార ప్రకట కాలేదు. అప్పుడు ఇంట్లో పట్టుకుని చాలా కోప్పడేవారు. కట్ట తీసుకొచ్చి, కొట్ట నిజం చెప్పు, నువ్వు షిడి అవతారం అంటున్నావు కదా, అలా అంటున్నావు కదా, నువ్వు అవతార పురుషుడైనా అని గట్టిగా కోప్పడేవారు. దాంతోపాటు శేషమరాజు గారు కూడా ఇతను బయటకు వెళ్తున్నాడు, పెత్తనాలు చేస్తున్నాడు, వయసు మించిన పెత్తనాలు ఎందుకు ఇవని అని గట్టిగా కోపడుతుంటే నేను చాలా బాధ వేసేదమ్మా, నేను కోపడేదాన్ని కాదు, ఓ మూల కూర్చొని ఏడ్చేదాన్ని. అప్పుడు ఏం చేశారు, ఒక్కసారి స్వామి అంటున్నారు, సుబ్బం ఇంటి దగ్గర ఉన్నారట స్వామి, వెంకప్ప గారు పిలవమన్నారట. పిలిచి, పిలువు అతన్ని, దేవుడు అంటున్నాడు కదా, చూపించమని చెప్పు, ఏదైనా ఒకటి ఏదో చెయ్యాలి కదా అని అంటే తండ్రి గారు పిలిచారట. స్వామి వెళ్లలేదట బయట. రమ్మను, ఎందుకు, చూపించాలి ఈ రోజు మాకు అంటే స్వామి ఏం చేశారట, సుబ్బమ్మ గారి రూమ్ లోని కూర్చొని అందరిని రమ్మన్నారట. అక్కడ వాళ్ళ కుటుంబాలు, మన వెంకమ్మ గారు, పార్వతమ్మ గారు, అమ్మ, ఇంకెవరో ఉన్నారట, అందరిని రమ్మన్నారట. రమ్మని స్వామి పక్కన కూర్చొని ఆ గోడ వైపు చూడండి అన్నారు. చూడండి అనేటప్పటికీ ఏదో సినిమాలాగా పిక్చర్స్ వస్తున్నాయట. వీడికి ఏమి అర్థం కాదట, ఇదేంటిది, ఇదే షిరడి, మీకు షిరడి చూపిస్తున్నాను, షిరడి భావం చూడండి, అక్కడ పరిస్థితులను చూడండి, ఆ షిరడి అవతారమే నేను, ఈ సత్యసాయిబాబాగా నేను అవతరిస్తున్నాను, మీకు అవన్నీ చూపించాలని తీసుకొచ్చాను, చూడండి అనేటప్పటికీ ఆశ్చర్యపోయామమ్మా, నిజంగా నమ్మలేదు అప్పుడు కూడా, నాకైతే నిజంగా అది కలవో వైష్ణవమాయో అది నిజమో అవునో కాదో తెలియలేదు, చాలా గాబరా పడిపోయాను నేను. అప్పుడు మళ్ళీ అది అయిపోయింది, నమ్మండి, ఇంకంతకంటే ఇంక నేనేం చెప్పను అని చెప్పారు. స్వామి బయటికి వెళ్ళిపోయారు. జరిగిందని అట్లా కొద్ది కొద్దిగా ఆయన లీలలు ప్రకటన అవుతుంటే ఇంకా ఆయన భగవంతుడే అన్న నమ్మకం నాకు వచ్చేసింది.
ఈశ్వరమ్మ గారు కడుపు నిండా తిండికి నోచుకొని నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆకలి తీర్చుకునేందుకు రాగి సంకటే గతి. రాగి సంకటి, వేరుశనగ పచ్చడి అంటే నాకెంతో ఇష్టం అని భగవాన్ స్వయంగా వెల్లడించారు. ఈశ్వరమ్మ గారు అందరిలా ఏ బడికి వెళ్లి చదువుకోలేదు, అయినా ఆమెది కష్టాల్లో ఉన్నవారిని చూస్తే కరిగి నీరయ్యే బంగారం వంటి మనసు. ఇతరులకు సహాయపడటం కోసం తన దగ్గర ఉన్నదేదో వారితో పంచుకునేందుకు ఆమె ఎప్పుడూ వెనుకాడేది కాదు. ఆమె త్యాగానికి ప్రతిరూపం. ఆ విషయం ఆమె చేసే ప్రతి పరిలోనూ వెల్లడవుతూ ఉండేది. ఆమె అందరినీ తల్లిలా ఆదరించి ఆప్యాయంగా పలకరించేది. నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన వారికి ధైర్యం చెప్పేది. ఊరిలో వారికే కాక పుట్టపర్తి సందర్శించే వారందరికీ పెద్దదిక్కై నిలిచి వారిని ప్రోత్సహించేది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే ఆమె ఏకైక లక్ష్యం. ఆర్తులను ఆదుకోమని స్వామిని వేడుకోవటానికి దొరికిన ఏ అవకాశాన్ని ఆమె వదిలిపెట్టేది కాదు. మరో మాటలో చెప్పాలంటే, స్వామి వద్ద తనకున్న చనువును ఆమె ఇతరులకు సహాయపడటానికే తప్ప మరొకలాగా వినియోగించేవారు కాదు. దానికి కారణం ఆమెకు ఏ కోరికలు లేకపోవటమే. నేడు మనము, భవిష్యత్తులో ముందు తరాల వారు ఎప్పుడూ గుర్తుంచుకునే ఈశ్వరమ్మ అనే పేరు ఆమె మామగారైన కొండమరాజు గారు ఎంతో ముందు చూపుతో పెట్టిన పేరు. ఈశ్వరునికి తల్లి అనే అర్థమున్న ఆ పేరు ఆమెకు అన్ని విధాలా తగిన పేరు. తన కోడలైన నామగిరి అమ్మ యుగావతారునికి తల్లిగా ప్రఖ్యాతి పొందనుందని దార్శనికుడైన కొండమరాజుకు రూఢిగా తెలుసును కాబట్టే ఆయన ఆమెకు పేరు పెట్టారు.
నిగనను సీలలామా తపము చేసెను ఈశ్వరమ్మ, ఎన్ని జన్మలగానో వన్నిల్పతరమా అఖిల కోటి అఖిల కోటి బ్రహ్మాండ నాయకునకు అమ్మగా అద్వైత భావనతో అదితియౌనాడు దేవకీయత కౌశల్యకారాదూర్తులను కలిపి దత్తమూర్తిగా చేయు కలిపి దత్తమూర్తిగా చేయు అనసూయే ఈమె అనుమానమేల సిరిదీషుడనలాడు సిరిదీషునలనాడు సాకలేదను వెతకో దేవగిరి అంబయే దిగి వచ్చెనని తపము చేసెను ఈశ్వర
ఈశ్వరమ్మ గారు ఎంతో తెలివైన వారు. కఠోర క్రమశిక్షణకు మారుపేరైన డాక్టర్ వికే గోకాక్ను సైతం మృదు స్వభావిగా మార్చిన దయార్థ హృదయరాలు. దానికి సంబంధించిన ఒక చిన్న కథను స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ వేసవి తరగతులు నడుస్తున్న సమయం అది. మధ్యాహ్న భోజనాల వేళ ఒక కుర్రవాడు మిగిలిన వారికన్నా ముందుగా తన భోజనం ముగించుకుని బయటకు వెళ్లిపోయాడు. కిటికీలోంచి అదంతా గమనించిన డాక్టర్ గోకాక్ ఆ పిల్లవాడిని పీల్చి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకు అతన్ని చివాట్లు పెట్టారు. అతన్ని సస్పెండ్ కూడా చేశారు. కుర్రవాడు కన్నీళ్లు పెట్టుకున్నా గోకాక్ గారికి మనసు కరుగలేదు. పిల్లవాడు తిన్నగా ఈశ్వరమ్మ గారి గదికి పోయి ఆమె కాళ్లమీద పడి ఏడ్చాడు. గోకాక్ గారు తనకు కఠినమైన శిక్ష వేశారని చెప్పి తనను ఎలాగైనా కాపాడమని వేడుకున్నాడు. ఆ తల్లి అతన్ని ఊరడించి పంపివేసింది. ఆ తరువాత ఇంటి మెట్ల మీద కూర్చుని అలవాటుగా ఆదోవనే వెళ్తుండే గోకాక్ గారి కోసం ఎదురుచూడసాగారు ఈశ్వరమ్మగారు. తనతో వెళ్తున్న గోకాక్ గారికి దగ్గరగా రాగానే ఆమె ఆయనకి నమస్కరించింది. గోకాక్ గారు కూడా ఎంతో భక్తిగా ఆమెకు ప్రతి నమస్కారం చేశారు. అప్పుడామె వారితో ఇలా అన్నారు, నేను నమస్కరించగానే తమరు నాకు నమస్కారం ప్రతి నమస్కారం చేశారు. అదేవిధంగా మీరు ఎవరినైనా శిక్షిస్తే మీరు కూడా అలాగే శిక్షించబడతారు. తెలిసి తెలియని విషయాలలో వయసులో పిల్లవాడు ఏదో పొరపాటు చేశాడు, వాడిని క్షమించి తిరిగి పాఠశాలకు హాజరు కానివ్వండి. గోకాక్ గారు తక్షణమే ఆమె చెప్పినట్లు చేశారు. ఆమెలోని కారుణ్యం, ఆమె మాటల్లోని విజ్ఞత ఆయన మనసును కదిలించాయి. ఆ సంఘటన నుంచి ఆయన ఎంతో నేర్చుకున్నారు. ప్రతి ఒక్కరికి ఆమె తన మాటల ద్వారా ఇతరులలోని లోటుపాట్లను మరిచిపోయి క్షమించడము ఎలాగో తెలియజెప్పారు. చేతల ద్వారా వారిని ఎలా ప్రేమించాలో నేర్పారు. ఆ రోజుల్లో పుట్టపర్తిలో సరైన వైద్య సహాయం లభించేది కాదు. రోగాల బారిన పడ్డవారు చికిత్స కోసం పాపం సమీపంలో ఉన్న బుక్కపట్టణానికి వరకు పోయవలసి వచ్చేది. అందువల్లనే భగవత్ స్వరూపుడైన తన కుమారుని నుంచి కోరిన మూడు వరాలలో తమ ఊరికి ఆసుపత్రి సౌకర్యం కలిగించమన్నది అని కూడా చెప్పారు ఈశ్వరమ్మ గారు. ఆమె కోరికను తప్పక తీరుస్తానని మాట ఇచ్చారు. తత్ఫలితంగా పుట్టపర్తిలో ఆసుపత్రి ఏర్పాటైంది. నాటి ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాల్రెడ్డి ఆసుపత్రిని ప్రారంభించారు. ఆ రోజున ఈశ్వరమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఆసుపత్రి సదుపాయం ఏర్పడిందన్న ఆనందంతో కడుపు నిండిపోయి ఆమెకి ఆ రోజంతా అన్నపానాదులపై దృష్టి లేదు. నా చేతులు గట్టిగా పట్టేసుకుని అంచనాకు మించి తన కోరిక నెరవేరినందుకు తనకెంత సంతోషంగా ఉందో తెలియజేసింది అనన్నారు స్వామి. మరి అదే జనరల్ ఆసుపత్రిలో తమ సేవలను అందించిన నాగమణిగారు ఈశ్వరమ్మ గారికి ఎంతో చేరువలో ఉండేవారు. మరి వారి మాటల్లో ఈశ్వరమ్మ గారి గురించి కొన్ని మధురమైన భాషణలు విందామా?
ఓం సాయిరా, నా పేరు నాగమణి. నేను డాక్టర్ సీతారామయ్య గారి మనమరాలు. డాక్టర్ సీతారామయ్య గారు 1953లో మొదటిసారిగా స్వామిని దర్శించుకున్నారు. స్వామి 1956లో హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు తాతగారిని, నువ్వు హాస్పిటల్లో పనిచేయాలి, తప్పదు అని చెప్పారు. స్వామి, నేను ఆధ్యాత్మిక సాధనలో ఉండాలనుకుని వచ్చాను, ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్నాను కాని పనిచేయాలనుకోవట్లేదు అన్నారు. కాని స్వామి చెప్పారు, నువ్వు ఒక్క పనిముట్టి మాత్రంగానే ఉండు, నేనే అన్నీ చూసుకుంటాను అని చెప్పారు. అప్పటి నుంచి తాతగారు హాస్పిటల్లో పనిచేసేవారు. తర్వాత నేను 1965లో స్వామి హాస్పిటల్లో సేవ చేయమని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి నా చేత సేవ చేయించుకుంటున్నారు. ఈశ్వరమ్మ గారితో మా కుటుంబానికి చాలా సన్నిహితమైన సంబంధం ఉండేది. మా నాయనమ్మ గారు, ఈశ్వరమ్మ గారు సమవయస్కులు అవటం వల్ల ఆమె వచ్చి నాన్నమ్మ గారితో మాట్లాడుతూ ఉండేవారు. 1965 నుండి నేను ఆమెతో చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. అప్పుడప్పుడు ఆమె రూమ్కు వెళ్లటం, లేకపోతే ఆమె మన రూమ్కు రావటం అట్లా ఉండేది. ఆమె ఎప్పుడూ హాస్యంగా మాట్లాడుతూ ఉండేవారు. అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండేవారు. ఆమె హాస్యంలో ఒక భాగంగా నేను కొంచెం చెప్తున్నాను. తాతగారిని, డాక్టర్ సీతారామయ్య, నువ్వు పొడుగ్గా ఉన్నావు, చాలా తొందరగా నడుస్తాననుకుంటున్నావేమో, నువ్వు నాతో పాత మందిరం వరకు నడవగలవా, ఇద్దరం పందెం వేద్దామా అని అందరినీ నవ్వించేవారు. ఈశ్వరమ్మ గారు ఎప్పుడూ ఒక్కాకు తినేవారు. ఆమెకి పళ్ళు లేకపోవటం వల్ల ఒక్కాకు దంచుకుని రోట్లో తినేవారు. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు అవ్వా నేను దంచేస్తాను అని చెప్పి అనేదాన్ని. పాప, స్వామి అందరూ ఓంకారం చేస్తా ఉంటే నువ్వు కంఠానాదం చేస్తున్నావా అంటారు, నువ్వు శబ్దం చేయకూడదు, అందుకని ఒక దిండో ఏమన్నా పెట్టుకుని దంచు అనేవారు. అంటే స్వామి ఆజ్ఞన్నా, స్వామి ఆశ్రమంలో నియమాలు పాటించాలన్నా ఆమె చాలా శ్రద్ధ చూపేవారు. ఆమె ఎప్పుడూ మాత్రలు తీసుకోవటం నేను చూడలేదు. వచ్చే పోయే డాక్టర్లు ఆమెకి ఏమన్నా మాత్రలు, విటమిన్స్ ఇస్తే, పాప చూడు ఇవి, ఈ మాత్రలు అవి పడున్నాయి, హాస్పిటల్కి ఇచ్చే, అక్కడ ఎవరైనా పేషెంట్స్కి ఇవ్వచ్చు, ఎందుకు ఇక్కడ ఊరికే పడున్నాయి అనేవారు. అంటే అవ్వా ఇవి బలానికి పనికొస్తాయి, మీరు తీసుకోండి, ఎందుకు పంపించేస్తున్నారు అంటే, లేదు నాకెందుకు బలం, నేనేమన్నా యుద్ధానికి పోవాలనా, నువ్వు తీసుకుని పోయి ఎవరికైనా పేషెంట్స్కి ఇయ్యి అని చెప్పేవారు. తర్వాత ఒకసారి మన రూమ్లో కూర్చున్నప్పుడు డాక్టర్ జయలక్ష్మి గారు వచ్చారు. వచ్చి, అమ్మా స్వామి చిన్నప్పుడు ఎలా ఉండేవారు అని అడిగారు. అంటే ఆ టైంలో ఒక చిన్న వెన్న తినే బాలకృష్ణుడు క్యాలెండరు గోడనున్నది, అది చూసి స్వామి కూడా అలాగే గుంగురు జుట్టుతో చాలా అందంగా ఉండేవారు. అన్ని సొమ్ములు లేవు కాని మాకు తెలియకుండానే కొన్ని నగలు చేయించాం స్వామికి, తో ఆనందంగా చెప్పారు స్వామి గురించి. స్వామి గురించి చెప్పాలంటే ఆమెకి చాలా ఇష్టం. ఆమె ఎంతో దయార్ద్ర హృదయరాలు. ఎప్పుడైనా పేషెంట్స్ ఎవరైనా హాస్పిటల్లో బాగలేదని తెలిస్తే, పాప ఆమెకి ఎలా ఉంది, కొంచెం బాగా చూసుకోండి అని చెప్పి ఎంతో శ్రద్ధతో మరీ మరీ అడుగుతూ ఉండేవారు. ఆమె రూమ్లో ఒక కృష్ణ విగ్రహం ఒక తలుపు వెనకాల ఉండేది. ఎప్పుడైనా ఎవరూ లేనప్పుడు ఆమె ఆ కృష్ణుడితో మాట్లాడుకుంటూ ఉండేవారు. 72లో ఆమె నిర్యాణం అయినాక డాక్టర్ జయలక్ష్మి గారు స్వామిని అడిగారు, స్వామి ఈశ్వరమ్మ గారి దగ్గర ఉండే కృష్ణుని విగ్రహం మేము హాస్పిటల్లో పెట్టుకుంటాము, పర్మిషన్ ఇవ్వండి అంటే స్వామి తప్పకుండా తీసుకెళ్ళండి అన్నారు. ఇప్పటికీ అది హాస్పిటల్లో ఎన్నో పూజలు అందుకుంటూ అలంకరించుకుంటూ ఉన్నారు. సరే,
మరికొన్ని రోజులకే ఈశ్వరమ్మ మరోమారు ఒక కోరికతో స్వామిని కలిశారు. ఈసారి ఊళ్ళో ఒక పాఠశాల నిర్మించమని ఆమె స్వామిని కోరారు. బుక్కపట్నంలోని పాఠశాలకు వెళ్లడానికి చిన్న చిన్న పిల్లలు చాలా దూరం నడుచుకుంటూ ఒక్కోసారి మోకాలలోతు నీళ్లల్లో దిగిపోవలసి ఉన్న పరిస్థితిని ఆమె కలిచివేసింది. బరువెక్కిన మనసుతో ఆమె స్వామి ముందు మరోసారి సాగిలపడి పాఠశాల ఒకటి నిర్మించమని వేడుకున్నారు. ఆమె కోరిక మేరకు త్వరలోనే పుట్టపర్తిలో ప్రాథమిక పాఠశాల వెలిసింది. ఆమె కోరిన వరాల్లో రెండవది కూడా ఫలించింది. ఊర్లో సరైన త్రాగునీటి వసతి లేకపోవటం గమనించిన ఈశ్వరమ్మగారు తన మూడవ వరంగా త్రాగునీరు ఇచ్చే పెద్ద బావి కావాలని కోరారు. కడివెడి మంచినీటి కోసం నిస్సహాయులైన గ్రామస్తులు ఎంతో దూరం పోవలసి ఉండేది. త్వరలోనే పాత మందిర ఆవరణలో భగవాన్ స్వయంగా సూచించిన చోట ఒక బావిని తవ్వారు. అందరి సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన గేటు ద్వారా గ్రామంలోని అన్ని ప్రాంతాల వారు ఆ బావి నుండి మంచినీరు తీసుకోవడం ప్రారంభించారు. అనంతపురం జిల్లాకు నీటిని సరఫరా చేయటానికి ఇప్పుడు అమలుపరుస్తున్న భారీ పథకానికి అదే నాంది అని చెప్పవచ్చు. అలా స్వామి ప్రియతమురాలైన తన తల్లికి ప్రసాదించిన మూడు వరాలు గ్రామస్తుల కష్టాలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. మాతృమూర్తి ఈశ్వరమ్మ అన్ని వేళలా పుట్టపర్తిలోనూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ ఉన్న పేదలు, నిరక్షరాస్యులు, బడుగు వర్గాల సంక్షేమం గురించే ఆలోచించేవారు. అందుకోసమే పాటుపడేవారు.
కృతలోన అదితి తనయునితో ఏ పాటి తన్మయత్వముందెనో తెలియదాయి. త్రేతలోన కౌసల్య పదునాలుగు వత్సరాలు రాముని ఎడవాసి పరితపించెనోయే. ద్వాపరమున దేవకి కృష్ణునికి జన్మనిచ్చిన తల్లిగాని మిగిలిపోయే. కలిలో శిరడి సాయిని కానల పాలు చేసి తరలిపోయే. మరి నువ్వో ఈశ్వరమ్మ, సత్యసాయికి జన్మనిచ్చి జగతికి దేవదేవునందించి నీ కంటి పాపలో చంటి పాపగా ఆరాధించితివి. ఆ ఘన కీర్తి నీకుగాక ఇంకెవరికి దక్కునమ్మా ఈశ్వరమ్మా దేవుడమ్మా. రత్నాకర వంశపు రాజమాత సమతకు మమతకు పునాది వేసిన పునీత, నీతికి సేవానిరతికి నిలచిన నవ్యగీత. మదరు తెరిసాను మరిపించిన దైవమాత, నిదురించిన భక్తికి తొలికోడి కూత మహిళామణి లోకానికి భగవద్గీత నిను గన్న పుడమి తల్లికి సన్నిహిత రత్నాకర వంశపు రాజమాత
ఈశ్వరమ్మ గారి జీవితం సాయి భక్తులందరికీ ఆచరణీయమైన, ఆదర్శవంతమైన, అనుసరణీయమైన గొప్ప ఉదాహరణ. స్వామి పట్ల అపారమైన ప్రేమ, అందరి సంక్షేమాన్ని ఆనందాన్ని ఆశించే జీవనశైలి, ఇది ఆమె జీవన విధానం. ఆమెకు పిల్లల పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఆమె ప్రతి బాలునిలోనూ తన సిన్ని సత్యను చూస్తోంది. ప్రతి పిల్లవానికి ఆమె తల్లిలా కనపడేది. సాధారణంగా పిల్లలు ఎల్లప్పుడూ ఆమె చుట్టూ మూగుతూ ఉండేవారు. ఆమె కళ్లల్లోని కాంతిని, గడ్డం మీద చెక్కిళ్లపైనున్న ముడతలను కళ్లప్పగించి చూసేవారు. ఆమె హాస్యంగా మాట్లాడుతూ నవ్వుతూ ఉండేది. ఏ విషయమైనా చేతులు తిప్పుతూ చెప్పేటప్పుడు ఆమె చేతిగాజులు గల్లు గల్లున మ్రోగుతూ ఉంటే పిల్లలు వారి ధ్యాసంతా అటువైపు మళ్లేది. బొద్దుగా ఉన్న పిల్లవాణ్ణి చూస్తే వాడి బుగ్గరు లాగి ముద్దాడుతూ ఆ బుగ్గరు ఎర్రబడితే ఆనందంలో తేలిపోయేది. ఆమె చెప్పే కథలు విని పిల్లలు ఆశ్చర్యంలో మునిగేవారు. యువకులలో పట్టుదలను, ఉత్సాహాన్ని ఆమె ఎంతగానో మెచ్చుకునేవారు. ఆమె మనుమలు ఎంతో తెలివిగలవారు. వారంతా పై చదువులు చదువుకోవాలని ఎంతో పట్టుబట్టేవారు. ఇతరుల పిల్లలను కూడా ఆమె ప్రోత్సహించేవారు. చదువుకు కట్టే ఫీజుకు, పుస్తకాలకు, తిండికి అయ్యే ఖర్చు కోసం వారికి డబ్బును పంపమని స్వామికి ఒత్తిడి పెట్టేవారు. పంపిన డబ్బు ఆలస్యంగా చేరినప్పుడు ఆమె ఎంతో బాధపడేది. పిల్లల బాగా చదవకపోయినా ఆమెకు బాధే. ఏ పిల్లవాడైనా బడిమాని వేసినప్పుడు అతని పేరు తీసివేస్తే తిరిగి వాణ్ణి బడిలో చేర్పించాలని అతని తల్లిదండ్రులకు నచ్చజెప్పేది. విద్యార్థుల పట్ల ఆమెకు గల ఈ ప్రేమను సాకారం చేయటానికి ఈశ్వరమ్మ గతించిన 2 నెలల్లోనే పుట్టపర్తిలో స్వామి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలను స్థాపించారు. ప్రతి సంవత్సరం వందలాది మంది గ్రామీణ బాలబాలికలు ఈ పాఠశాల నుంచి ఉత్తీర్ణులై ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. దేశమంతటా గల సాయి సంస్థల్లో మే 6వ తేదీన బాలల దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. ప్రతి చోట బాలవికా సభ్యులు ఆనాడు మాతృశ్రీ ఈశ్వరమ్మకు, స్వామికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ పాటలతో, ఆటలతో, నృత్యాలతో ఆమెను స్మరించుకుంటూ ఉంటారు. స్వామి సమక్షంలో కూడా ప్రతి ఏటా బాలబాలికలు నాటికలు, తదితర కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. చిన్న వయసులోనే ఈశ్వరమ్మ గారి దగ్గర పెరిగిన అనంతపురం జిల్లాకు చెందిన స్వామి భక్తులు శ్రీ నాగరాజు గారు తమ చిన్నతనంలో ఈశ్వరమ్మ గారు ఎట్లా ఉండేవారు, ఈశ్వరమ్మ గారు ముచ్చటించిన విశేషాలు మనతో తెలుపుకున్నారు. మరి ఆ విషయాలు నాగరాజు గారి ముఖతహా విద్దామా?
సాయిరాం, నా పేరు తోటపల్లి నాగరాజు. నేను అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. సంస్థాపరంగా అనంతపురం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా దాదాపు 22 ఏళ్లుగా పనిచేశాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామ సేవ ట్రస్ట్ మెంబర్గా ఉంటున్నాను. మా తాత చిదంబరయ్య గారు, సుబ్బమ్మ గారు, వీరు 1944 నుండి స్వామిని భగవద్ అవతారముగా నమ్మినటువంటి వారు. మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరాంబ గారితో నాకు చిన్నప్పటి నుండి పరిచయ భాగ్యం కలిగింది. ఆమెను అవ్వా అని పిలిచేవాడిని. స్వామి మా నాన్నమ్మ, సుబ్బమ్మగారిని, ఈశ్వరమ్మగారిని అక్కచెల్లెండ్రుగా వారు చెప్పేవారు. ఇరువురూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పిల్లలపై ఈశ్వరమ్మగారికి అమితమైన ప్రాణం. చిన్నపిల్లవాడిగా ఆమె ప్రేమానురాగాలకు పాత్రునైనందుకు స్వామికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక రెండు సందర్భాలను మీతో పంచుకోదలిచాను. పాత మందిరంలో ఒకనకప్పుడు స్వామి యొక్క ప్రతిమను సిమెంటుతో తయారు చేసి తీసుకొచ్చారు కొంతమంది భక్తులు. దాన్ని చూడగానే అమ్మ ఈశ్వరమ్మగారు ఎంతో ఆవేదన పడ్డారు, బాధపడ్డారు. ఎందుకంటే వెన్న వంటి మనసుగల స్వామిని రాతిగా చేశారే అని ఆమె బాధపడ్డారన్నమాట. చూడండి, ఆమె యొక్క హృదయము ఎంత నిర్మలమైనదో, ఎంత ప్రేమమయమైనదో. మరి ఒకనొక సందర్భంలో 1957లో సప్తాహ యజ్ఞము అని స్వామి చేశారు 7 రోజులు. 7వ రోజున స్వామి తమ దివ్య సందేశములో, మీరే చూడబోతారు, సత్యసాయిబాబా అదిగో అని ఆకాశంలో నేను సంచరిస్తాను అని స్వామి చెప్పారు. ఆ రాత్రికి ఈశ్వరమ్మగారు మా నాన్నమ్మ సుబ్బమ్మగారి దగ్గరికి వచ్చి తమ యొక్క బాధను కంటి ధారతో వారు చెప్పుకున్నారు. చాలా బాధపడ్డారు. ఏమమ్మా ఇట్లా బాధపడుతున్నావని మా నాన్నమ్మ అడిగితే, స్వామి ఆకాశంలో తిరుగుతారంటమ్మా, ఎక్కడన్నా పడిపోతే ఎట్లా, మీరన్నా చెప్పండి, అదంతా ఏమొద్దు స్వామి, కారులోనే తిరుగు స్వామి అని చెప్పండి. చూడండి ఎంత తల్లి హృదయం, ఎంత అమాయకమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయం. అప్పుడు మా నాన్నమ్మన్నారు, స్వామి దైవమమ్మా, స్వామికేమి ఏమీ కాదు, మీరేమి చింతించవద్దు అని చెప్తే, లేదు మనమిద్దరం స్వామి దగ్గరికి వెళ్లి చెప్దాం అని ఇద్దరు స్వామి దగ్గరికి వెళ్లారు. వెళితే ఇప్పుడు స్వామి, అలా కాని బంగారు అని చెప్పేసి ఆమెను ఓదార్చటం కోసం ఆ మాటలు చెప్పారు. మళ్ళా 50వ జన్మదినోత్సవం నాడు స్వామి హెలికాప్టర్లోనే దర్శనం ఇవ్వడం కూడా మనమందరూ కూడా చూశాం. తరువాత అనంతపురంలో నీలం సంజీవరెడ్డి స్టేడియం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, కట్టడం. దానికి సంబంధించినటువంటి కొన్ని పాసులు కూడా వారు స్వామికి సమర్పించుకున్నారు. అప్పుడు ఈశ్వరమ్మగారు చూసి, స్వామి అనంతపురంలో నా మనవాళ్లు ఉన్నారు, వాళ్లకు ఈ క్రికెట్ యొక్క ఆట నేను చూపించేస్తాను అని చెప్పేసి ఆ టిక్కెట్లు తీసుకుని మా దగ్గరకు వచ్చి మాకిచ్చి, మీరు పోయి చూడండి రా, క్రికెట్ ఉంది. అది పాలి ఉమ్మురి గారు, తర్వాత జయసింహ, వాడేకర్ ఇటువంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు ఆడుతున్నటువంటి క్రికెట్. మేము మా జన్మలో చూడగలుగుతామని ఆ వయసులో, కాని దానికి అవకాశం కలిగించినది ఎవరు, భగవంతుడు మన సత్యసాయి వారి యొక్క జన్మకు కారకురాలైనటువంటి మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ గారికి సదా సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.
మాతృమూర్తి ఈశ్వరమ్మ కోరిన వరాలు ఎంతో ఉదాత్తమైనవి, అందుకే స్వామి వాటిని సంతోషంగా అనుగ్రహించారు. అందువలనే ఆ పుణ్యాత్మురాలు అనాయాస మరణాన్ని పొందారు. ఆ మాతృమూర్తిని మనసారా స్మరించుకుంటూ ఆమె పుణ్యతిథి అయిన మే నెల 6వ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈశ్వరమ్మాడేగా జరుపుకుంటున్నారు. దాదాపు ప్రతి ఈశ్వరమ్మ వర్ధంతి నాడు స్వామి తమ ప్రసంగంలో ఈశ్వరమ్మకు తన పట్ల గల ప్రేమ, భక్తిభావం గురించి, ఇతరుల యెడ ఆమెకు గల అభిమానం గురించి ప్రశంసిస్తూ ఉంటారు. ఈశ్వరమ్మ శీల సంపద, ఆమె ఉన్నత జీవిత గమనంలోని దూరదృష్టిని ప్రతిబింబించే సంఘటనలను స్వామి ప్రస్తావిస్తారు. ఒక ఉదాహరణ, 1999లో ఈశ్వరమ్మ డేరాడు స్వామి ఇలా అన్నారు, ఒకసారి శివరాత్రి పర్వదినం నాడు నా ప్రసంగం పూర్తి అయిన తరువాత నా నోటి నుండి లింగములు ఆవిర్భవించనున్న సమయంలో తీవ్రమైన బాధతో నేను కుర్చీలో కూర్చుని ఉన్నాను. నేను పడే బాధను గమనించిన ఈశ్వరమ్మ జనం మధ్య నుంచి లేచివచ్చి, స్వామి, మీరు ఎందుకిలా బాధపడతారు? లోపలికి రండి, లోపలికి రండి అంటూ ప్రాధేయపడింది. నేను లోపలకు రానని చెప్పడంతో నేను పడే బాధను చూడలేక తానే లోపలికి వెళ్లిపోయింది. ఆమె లోపలకు వెళ్లి వెళ్లగాని హిరణ్య గర్భలింగం ఆవిర్భవించింది. భక్తులందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. ఇది వినిన ఈశ్వరమ్మ తిరిగి వచ్చింది. అప్పటికే స్వర్ణలింగ ఆవిర్భావం జరిగింది. దానిని భక్తులకు అందరికో చూపిస్తున్నాను. భక్తులంతా లింగ దర్శనం కోసం లేచి నిలబడ్డారు. తత్ఫలితంగా ఈశ్వరమ్మకు లింగ దర్శన భాగ్యం లభించలేదు. మరునాడు లింగమును తనకు చూపించాలని ఆమె పట్టుబట్టింది. దానిని ఎవరికో ఇచ్చివేశారని చెప్పాను. అయితే తాను చూడలేదని, చూడాలని మరీ మరీ అడిగింది. ముందు ముందు చూడగలనని ఆమెకు చెప్పాను. సరే, మీకు ఇబ్బంది కలిగించనంటూ ఆమె వెళ్లిపోయింది. ఎప్పుడు ఆమె నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడైనా నన్ను ఆమె ఏదైనా కోరినప్పుడు కొంతసేపటికి తిరిగి వచ్చి నన్ను తాను ఏమైనా ఇబ్బంది పెట్టానా అని అడిగేది. వచ్చిన భక్తులు అందరినీ స్వామికి ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని వేడుకునేది. నా దర్శనం కోసం మంత్రులు ఎవరైనా వచ్చినప్పుడు ఆమె ఎంతగానో ఆందోళన పడుతూ ఉండేది. ఆ కాలంలో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఎర్రటోపీ ధరించిన పోలీసులు వచ్చినా పాపం గ్రామస్తులు మిక్కిలి భయపడేవారు. మంత్రులు నాకేవైనా సమస్యలు ఏర్పడటానికి కారణమవుతారని ఈశ్వరమ్మగారు చాలా భయపడేది. ఈశ్వరమ్మగారిని ఎంతో దగ్గర నుండి వీక్షించిన స్వామివారి చిరకాల భక్తులైన శ్రీమతి వసుమతీదేవి గారు ఈశ్వరమ్మగారి గురించి ఏం చెప్తున్నారో విందామా?
సాయిరామ్, భగవాన్ సత్యసాయి మత దివ్య చరణారవిందంలకు నా ప్రణామాలు సమర్పించుకుంటూ మాతృశ్రీ ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా అమ్మగారిని స్మరించుకుంటున్నాను. నా పేరు కొమ్మారెడ్డి వసుమతీదేవి. ఆంధ్ర రాష్ట్ర మహిళా సేవాదళ కోఆర్డినేటర్గా 1987 నుండి స్వామివారికి సేవను అందించారు. మా వారు డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు, ఏలూరు. 1964 నుండి మా కుటుంబం మా పాప కారణంగా స్వామివారి దివ్య సన్నిధికి వచ్చున్నాం. అప్పటి నుండి అమ్మగారితో నాకు బాగా సన్నిహితం. అమ్మగారు నన్ను ప్రేమగా ఏలూరు పాప అని పిలిచేవారు. అమ్మగారు ఆదరణ ఆప్యాయతలతో కూడిన ఆమె గొప్పతనాన్ని తెలియజేసే రెండు సన్నివేశాలను నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆ రోజుల్లో ఎవరైనా ఆ నానానుకూల పరిస్థితిలో ఉన్నా అశాంతితో ఉన్న అమ్మగారు గమనించి, ఏమ్మా అట్లున్నావేమి అని వారి ఆవేదనను ఆలకించి, అయ్యో పదమ్మా మన స్వామివారితో చెప్పుకుందాం అని ఆప్యాయంగా స్వామివారి దివ్యసన్నిధికి తీసుకువెళ్లి వారి పరిస్థితిని స్వామివారికి వివరించేవారు. కరుణామూర్తి అయిన శ్రీ సాయిమాత నవ్వుతూ, వారు నేను రికమెండ్ చెయ్యమన్నారా అంటూ ప్రేమతో సంభాషణ ద్వారా మనోధైర్యాన్ని కలిగించి సంజీవి లాంటి ప్రసాదను సృష్టించి ప్రసాదించి వారికి మానసిక శాంతిని అందించేవారు. శ్రీ స్వామివారి దర్శన భాగ్యంతో ప్రేమతో కూడిన చల్లని చూపుతో మన సమస్యలు సమసిపోతాయని అమ్మగారి ద్వారా అప్పట్లోనే తెలుసుకున్నాం. 1967 శ్రీ స్వామివారు అమృతాన్ని ఇస్తారనే విషయం ఏలూరు నాకు జాబు ద్వారా తెలిసేది. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ చాలా కష్టం కాబట్టి ఆ జాబు అందగానే వెంటనే బయలుదేరి 7 బస్సులు మారి ప్రశాంతి నిలయం చేరుసరికి 2వ రోజు రాత్రి సుమారు 9 గంటలు అయినది. అమ్మగారి గది మాగది పక్కపక్కనే ఉన్నందున నా రాకను అమ్మగారు గమనించి, అయ్యో ఇప్పుడు వచ్చావా పాపా, స్వామివారు ఇప్పుడే మిద్ది మీదకు వెళ్లారు, పద మనం కూడా వెళ్దాం అన్నారు. లేటు అయినది కదా అని అమ్మగారిని శ్రమపరచడం ఇష్టం లేక, వద్దులేండమ్మా అన్నాను. అమ్మగారు ఒప్పుకొనక నా చెయ్యి పట్టుకుని గబగబా మిద్ది మీదకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో శ్రీ స్వామివారు భోజనం చేస్తున్నారు. నన్ను గుమ్మం వద్ద నిలిపి తలుపు దగ్గరకు వేసి అమ్మ లోపలికి వెళ్లి స్వామివారి పక్కనే నిల్చుని, స్వామీ అన్నారు. ఏమీ అన్నారు స్వామి. 7 బస్సులు మారి ఆ ఏలూరు పాప ఇప్పుడే వచ్చింది పాపం అన్నారు. స్వామివారు నవ్వుతూ, నిన్ను సిఫార్సు చేయమన్నదా అని శ్రీ స్వామివారు, ఇందా ఆ బాటిల్లో ఉంది తీసుకువెళ్లి ఆ అమ్మకు వెయ్యి అన్నారు. అమ్మగారు వెంటనే చనువుతో కూడిన చిరుకోపంతో, ఏమి స్వామి, ఆ పాప నాతో వేయించుకోవడానికి ఆ 7 బస్సులు మారుకుంటూ వచ్చినది అన్నారు. అప్పుడు శ్రీ స్వామివారు దయతో, సరే పద అని భోజనం వేయగానే చెయ్యి కడుక్కొని అమృతంతో ఉన్న చిన్న బాటిల్ తీసుకుని నా వద్దకు వచ్చి, ఇందా నోరు తెరువమ్మా అని అమృతం నోట్లో వేస్తూ నవ్వుతూ, బాటిల్ మింగకు, అమృతం మాత్రమే మింగు అని ఆ అమృత హస్తాలతో అమృతం నాకు ప్రసాదించారు. ఆ అమృతమూర్తిని మనకు ప్రసాదించిన మన అమ్మ ద్వారా అమృతాన్ని అందుకున్న నేను మన మాతృమూర్తికి నా నమస్సుమాంజలులు తెలుపుకుంటూ నా ఆనందాన్ని అందరితో పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన నా సాయిమాత హృదయపూర్వక నమస్కృతులు తెలుపుకుంటున్నాను. సాయిరా,
ఈశ్వరమ్మను స్వామి తన తల్లిగా ఎంచుకొనడంలో కారణం ఆమె పూర్వజన్మ సుకృతమే కాదు. ప్రొఫెసర్ కస్తూరి గారు పేర్కొన్నట్లు ఈ జన్మలో ఆమె సాధనకు తగిన గుర్తింపు దైవమే ఆచార్యులుగా ఆమెకు లభించడంతో స్వామి ఒక చూపుతో, మాటతో, ఒక ప్రశ్నతో, ఒక చిరునవ్వుతో ఈశ్వరమ్మ సుశిక్షితురాలైంది. ప్రేమభావాన్ని, పావనత్వాన్ని ప్రసరింపగలిగిన మాతృమూర్తి కలగలిగింది అని ఎంతో చక్కగా చెప్పారు. మరి ఇంకొక 2 రోజుల్లో మనమంతా ఈశ్వరమ్మ గారిని మనసులో సంస్మరించుకుంటూ ఈశ్వరమ్మ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మరి ఆ పుణ్య క్షణాలలో మనం మనసు నిండా ప్రేమతో, హృదయంలో నిర్మలమైన నిస్వార్థమైన సేవాభావంతో మనం భగవాన్ బాబావారి సేవను చేసుకోవాలని, ఆ మాతను స్వామివారికి ఒక్కసారి సిఫారసు చేయవలసిందిగా మనం అందరం కోరుదాం. ఆమె వంటి నిశ్చలమైన, నిర్మలమైన, నిరాడంబరమైన జీవితం మనందరం కూడా గడపగలమని స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ ఒక చక్కని పాటను విద్దాం. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి వేదం శిక్షణ తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనే ఉండండి. సాయిరామ్. Let's go.
అనుగ్రహ